ప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామా? దయగలిగిన మా తండ్రి, ఈ దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. అందుకే కఠినమైన పరిస్థితుల్లో మమ్మల్ని బ్రతికించుకున్నారు. మేము నీతిమంతులమని మేము బ్రతకలేదు, మేము పరిశుద్ధులమని మేము బ్రతకలేదు. నీ దయ మా మీద చూపినందుకై మేము బ్రతికున్నాం. ప్రభువా, ఈ దినం మీ వాక్యం ద్వారా మమ్మల్ని బ్రతికించండి. మా జీవితకాలం అంతా మీ చిత్తం చేయనట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రభువా, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమకాండం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందామా?
కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును.
ప్రిలరా, ఒక అద్భుతమైన వచనాన్ని మనం చదువుకున్నాం. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఫరోకి దేవునిగా మోషే నియమించాడు. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడని చెప్పాడు. మనం గమనించవలసిన విషయంలోకి మనం వెళదాం. దేవుడు ఎవరిని కూడా బైబిల్లో మోషేను తప్ప ఇంకొకరికి ఈ స్థానం ఇవ్వలేదేమో అనుకుంటాను నేను. ఒక మనిషికి ఒక సేవకుణ్ణి దేవునిగా నియమించటం, దేవుడు మోషేకి ఇచ్చిన ఘనత చాలా గొప్పది. అదే సమయంలో అహరోను మోషేకి ప్రవక్తగా ఉంటాడని కూడా దేవుడు సెలవిచ్చాడు. దేవుడు నిన్ను ఘనపరిచే విషయం వాస్తవం, అదే సమయంలో నువ్వు తగ్గించుకుని ఉండాలనేది కూడా అంతే వాస్తవం. ఎందుకని దేవుడు మోషేని ఫరోకు దేవునిగా నియమించాడు? ప్రిలారా, ఎవరికి ఇవని ఘనత ఎందుకని ఇచ్చాడు ఆయన? ఎంతోమంది సేవ చేసినటువంటి వారు బైబిల్లో ఉన్నారు, కానీ మోషే ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్య చేశాడు. మోషే దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడిన దైవజనుడు. దేవుడు మోషేతో ఇశ్రాయేలుని విమోచించి తీసుకొని రావాలి అనే విషయం దేవుడు మోషేతో మాట్లాడడాన్ని మనం చూస్తాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనంలో మనకు అది కనబడుతుంది. మరి 600,000 మంది కంటే ఎక్కువ కాల్బలాన్ని మనం అక్కడ చూస్తున్నాం. మరి ఇంత సమూహానికి ఆహారం ఎక్కడ తెచ్చిపెట్టాలి? మరి పశువులకు ఆహారం ఎట్లా? మరి నీళ్ళెట్లా? ఈ విషయాల కొరకైన చింత మోషే హృదయంలో లేదు. దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడ్డాడు. యేసు ప్రభు తన శిష్యులతో ఒకసారి ఇలాగ చెప్పాడు, 3 రోజుల నుంచి ప్రజలు మన దగ్గర ఉన్నారు, వారు వాక్యం విన్నారు, వారికి మనం ఏమీ పెట్టకుండా ఇంటికి పంపిస్తే వాళ్ళు మార్గంలో మూర్ఛిల్లిపోతారు, కాబట్టి మీరు వారికి ఆహారం పెట్టండి అని చెప్పాడు ప్రభు. యేసు ప్రభుకి తెలుసు వారి దగ్గర లేదని. ఆయనను వారికి ప్రభు చెప్పాడు ఆ మాట. అంతలో ఫిలిప్ ఒక మాట చెప్పాడు, ప్రభా, ఒక్కొక్కరు కొంచెం తీసుకున్నారు, 200 దేనారాలు కూడా సరిపోవని. అప్పుడు ఇంచుమించు 5,000 మంది పురుషులున్నారు అని వాక్యంలో రాయబడింది. మీరు గమనించాలి, వారు యేసు ప్రభుతో ఉన్నారు. ఆ శిష్యులు యేసు ప్రభు చేసిన కార్యాలు వారు చూచారు. నీటిని ద్రాక్షరసంగా మార్చటం వారికి తెలుసు. యేసు ప్రభు వారి కన్నుల ముందే అద్భుతాలు చేశారు. అయితే వారిలో విశ్వాసం కనబడలేదు. నా ప్రియులారా, 80 ఏండ్లప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నా ప్రజలను ఐగుప్తుల నుండి తీసుకొని రావాలి, వారిని ఫరో యొక్క బానిసత్వం నుంచి తప్పించి తీసుకురావాలి. దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి మిగతా ప్రశ్నలు ఏవీ తన జీవితంలో తనకు కలగలేదు. ఎంతమంది ప్రజలు నేను ఎలాగ నడిపించాలి? నా ప్రియులారా, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని మోషే నాయకత్వంలో పాయలు చేశాడు దేవుడు. దేవుడు సముద్రాన్ని సృష్టించిన తర్వాత ఇశ్రాయేలీల కాలంలో మాత్రమే ఆ సముద్రాన్ని దేవుడు చీల్చాడు. భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఒక్కసారే ఆ కార్యం జరిగిందని మనం గ్రహించాలి. ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడినప్పుడు చరిత్రలో అసాధారణమైన కార్యాలు ప్రభువు చేయగలడు. మీరు ఈ విషయాన్ని గమనించాలి. నీ దేవుని మీద ఎంతగా ఆధారపడ్డావు. దేవుడు ఈ దినం నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంది. నువ్వు దేవుని మీద ఆధారపడ్డావా? పరిపూర్ణంగా ఆధారపడ్డావా? పోషణ విషయం ప్రభు చూస్తాడు, నీకు కావలసిన వెలుగు విషయమే ప్రభు చూస్తాడు. ఇస్రాయేల్ యొక్క వస్త్రాలు పాతగిలలేదు ప్రియులారా, వాళ్ళ చెప్పు వారు తెగలేదు. 40 సంవత్సరాలు రాత్రి మగళ్ళు వాళ్ళు ప్రయాణం చేశారు. దేవుడు వారికి చాలిన కృప దయచేశాడు. నా ప్రియమైన వారులారా, దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రభు ఎలా చేస్తాడు? మోషే అంతరంగాన్ని ప్రభు చూశాడు, పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. మీరు నేను గమనించవలసిన విషయం, పరిపూర్ణంగా ఆధారపడ్డామా? ప్రపంచమంతటినీ పోషించగలిగిన సమర్థుడు మన దేవుడు. మోషేని ఇశ్రాయేల్ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ప్రపంచం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు నమ్మగలవా? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ప్రభువు యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, వాళ్ళ వస్త్రాలు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ప్రభు చేశాడు. పంట పండించే అవసరం లేకుండా చేశాడు. కరెంటు బిల్లు కట్టవలసిన అవసరం లేకుండా చేశాడు. వాళ్ళు కాళ్ళు వాయలేదు, దేవుడు వారికి ఆరోగ్యం ఇచ్చాడు. నేను మరొక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మోషేతో ఇశ్రాయేలీని విడిపించుకొని తీసుకొని రమ్మని చెప్పాడు. మోషే ఫరోతో, మా పశువులు కూడా మాతో రావాల్సిందే, మేము మా కలిగిన వాటితో 3 దినాల ప్రయాణమంత దూరం వెళ్ళిన తర్వాత దేవుని మేము ఆరాధించాలి, వేటితో ఆరాధించాలో మాకు ఇప్పుడు తెలియదు అని చెప్పాడు. దేవుడు పశువులను తీసుకొని రమ్మని చెప్పలేదు. మోషే అంతగా ఆలోచన చేస్తాడు దేవుని పని విషయమై. నీవు దేవుని పని విషయమై నువ్వు ఆలోచన చేస్తున్నావా? దైవజనుడైన పౌలు ఫిలిప్పి పత్రికలో ఒక మాట రాశాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొని ఉంటారంట, క్రీస్తు యేసు కార్యములు ఎవరు చూడరంట. మోషేకి దేవుని పని ప్రాణము సర్వం ప్రిల్లరా. ఎంత లోతుగా ఆలోచన చేశాడో మీరు చూసారా? దేవుడు మోషేతో అంటాడు, ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి బయలుదేరేటప్పుడు హెబ్రీయుల దగ్గర బంగారం కూడా తీసుకురామని చెప్పాడు. మోషే పశువుల గురించి ఆలోచన చేస్తే దేవుడు ఐగుప్తీయుల బంగారాన్ని కూడా ఇశ్రాయేలుకి ఇప్పించాలనుకున్నాడు. నా ప్రియమైన వారలారా, మనం దేవుడు చెప్పింది చేసేవారంగా ఉన్నామా? దేవుడు చెప్పిన దానికంటే తక్కువ చేసేవారంగా ఉన్నామా? దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువగా ఆలోచన చేసి చేసేవారంగా ఉన్నామా? సేవకుడా, నువ్వు ఒక సంఘానికి పరిమితం అయిపోయావా? ఓ మిషనరీ, ఒక దేశానికి పరిమితం అయిపోయావా? దేవుడు నిన్ను ఆఫ్రికా ఖండమంతటి కొరకు పిలిచాడు. దేవుడు నిన్ను యూరప్ అంతటి కొరకు పిలిచాడు. దేవుడు నిన్ను ప్రపంచమంతటి కొరకు పిలిచాడు. నువ్వు యోచించిన దాన్ని దేవుడు స్థిరపరచగలడు. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుని దేవుడు సాక్ష్యమిచ్చినాడు. మోషే హృదయంలో ఇంక దేని గురించి ఆలోచనలు లేవని మనం మోషే గురించి చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక డెక్క అయినా విడబడదు, మేము మొత్తం వెళ్ళి దేవుని ఆరాధించాలని మోషే ఫరోతో చెప్తా ఉన్నాడు. మీరు అధికంగా దేవుని పని విషయమే ఆలోచించండి. దైవ చిత్తానుసారమైన ఆలోచనలు ప్రభు మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దైవ చిత్త ప్రకారంగా మీరు అడుగులు వేయాలని నేను ఆశీర్వదిస్తున్నాను మిమ్మల్ని. పిల్లరా, దేవుని చిత్తం నుంచి మీరు తప్పిపోవద్దు. దావీదుని సమూయేలు ప్రవక్త అభిషేకించాడు. దావీదుకు వచ్చిన ఆలోచనలు ఏంటి? ఉరియా భార్య అయిన బత్షెబాతో పాపం చేద్దామని. మరి మోషేకు వస్తున్న ఆలోచనలేంటి? దేవుని పని ఇంకా ఘనంగా చేయాలని. అందుకే దేవుడు ఒక ఘనమైన స్థానాన్ని మోషేకి ఇచ్చినాడు. సర్వలోకం మన ఎదుటున్నది, ఈ తరం నశించిపోతూ ఉంది, దున్నవలసిన బీడుభూమి ఎంతో ఉన్నది, ప్రజలు వ్యాధులతో చచ్చిపోయారు, అన్నిటి ధరలు పెరిగిపోయినాయి, ప్రజలు కృపకు దూరంగా బ్రతికారు, పాపం చాలా అధికమైపోయింది. ఇప్పుడు నువ్వు ప్రభు కొరకు పనిచేయాలి, మరి లోతుగా ఆలోచన చేసి పనిచేయాలి. ఈ దినం దేవుని వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది ప్రియులారా, నన్ను కూడా హెచ్చరిస్తూ ఉంది. ప్రభు పాదాల దగ్గర వాలిపోదాం. దేవుడు మోషేని 80 ఏండ్లప్పుడు తన సేవ కొరకు పిలిచాడు. వాళ్ళ అన్నయ్యన ఆహరోనుకి 83 ఏండ్లు, మోషేకి 80 ఏండ్లని బైబిల్లో రాయబడింది. అయితే మోషే 40 ఏండ్లప్పుడే దేవుని పని చెయ్యాలని ప్రారంభించాడు. నిర్గమకాండం 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 11వ వచనాన్ని మనం చదువుకుందాం.
ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని, ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టెను.
40 ఏండ్లప్పుడు మోషే ఈ పని చేశాడు. తన జనులు ఎలాగున్నారో చూద్దాం అనుకుంటున్నాడు. వారి భారాలను చూచాడు. 40 ఏండ్లు మోషే ఫరో కుమార్తె కుమారుడిగా ఉన్నాడు. రాజగృహంలో ఉన్నాడు. అద్భుతమైన సుఖభోగాలు అతనికి ఉన్నాయి. కానీ అతని దృష్టి వివాహం వైపుకు వెళ్ళలేదు. నాకు 40 ఏండ్లు వచ్చి నీ పెళ్లి చేసుకుందామని ఆలోచన అతనికి రాలేదు. నా జన్లు ఎలాగున్నారో చూద్దాం అనుకుంటున్నాడు మోషే. దేవుడు సేవ కొరకు పిలవక మునుపు 40 ఏండ్ల ముందే తనకు సేవాభారం కలిగి ఉన్నాడు. దేవుని పని కొరకు పిలిచిన తర్వాత కూడా మనం ఆలస్యం చేస్తూ ఉంటాం. ఇంకా లోక సంబంధమైన భారాల గురించి దేవుని దగ్గర మనం చూపిస్తూ ఉంటాం. మోషేకి ఐగుప్తు సుఖభోగాలను తెంచుకోవడం కష్టమనిపించలేదు. ఫరో కుమార్తెకు కుమారుడుగా ఉండే స్థానం వదిలిపెట్టడం మోషేకి కష్టమనిపించలేదు. ఐగుప్తు సుఖభోగాలు మోషేనేమి బంధించలేదు. దేవుని ప్రజల యొక్క భారాలను చూడాలనుకున్నాడు ఆయన. అందుకే జీవితకాలం అంతా ప్రభువును మహింపరచగలిగాడు. ప్రభు మోషేని ఘనపరిచినాడు. ప్రిలారా, నిన్ను దేవుడు పిలిచాడనే విషయం నీకు తెలుసా? పిలిచిన తర్వాత ఆయన చిత్తానికి లోపడ్డానికి నీకు ఎంత టైం కావాలి? ఎన్ని సంవత్సరాలు కావాలి? ఎంత కృప ప్రభు నీకు ఇచ్చాడు? ఎంత సమయం ప్రభు నీకు ఇచ్చాడు? నీ బలం అయిపోయింది, నీకు ఇవ్వబడిన తరుణాలు ముగించబడ్డాయి. అయితే దేవుని కృప ఇంకా నీ మీద నిలిచి ఉందనే విషయం గుర్తుపెట్టుకో. ఈ దినం సరిచేయబడిన వాడవై, సరిచేయబడిన దానివై ప్రభు పనిచేయి. ఈ లోకంలో దానికంటే గొప్పది ఇంకేమీ లేదు. ఈ పగటి కాలం వాక్యం వింటున్న నా ప్రియమైన స్నేహితులారా, ప్రభు వాక్యం ద్వారా నిన్ను నన్ను దర్శిస్తున్నాడనే విషయం మర్చిపోవద్దు. మరొక విషయాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఫరో దగ్గరికి దేవుడు పలుమార్లు మోషేని పంపించాడు. దేవుని మాటతోనే ఫరో దగ్గరికి వెళ్తున్నాడు. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ ఉన్నాడు. వీటన్నిటినీ మోషే గమనిస్తూ ఉన్నాడు. ఇంక వెళ్ళలేని దేవా అని మోషే చెప్పలేదు. ఎక్కడా కూడా మోషే విసిగిపోలేదు. మరొక విషయాన్ని మీకు చెప్పాలి, ఇస్రాయేలీని మోషే ప్రేమించాడు. ఇస్రాయేలీలు మోషేని గౌరవించారా? వారికి మోషేకు లోబడే హృదయం ఉన్నదా? 40 సంవత్సరాల్లో మోషేని ఎన్నిసార్లు బాధ పెట్టారు? ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారు? వాటన్నిటి మధ్య మోషే దేవుని పని సంపూర్ణం చేశాడు. మోషే ప్రజలను ప్రేమించినట్లుగా ఈ దినముల్లో సేవకులను మేము ప్రజలను ప్రేమించగలిగితే ఎంత బాగుంటుంది. ఇశ్రాయేలీయులు అహరోనుతో ఒకరోజు అంటున్నారు, మోషే అనేవాడు ఏమాయినో మాకు తెలియదు, మా ముందు నడుచుటకు ఒక దేవతను చెయ్యి. వారికి మోషే త్యాగం అర్థం కాలేదు, మోషే యొక్క సమర్పణ అర్థం కాలేదు. కానీ మోషే వారి మధ్య పనిచేశాడనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమించని ప్రజలను ప్రేమించాడు, లోబడనల్లని ప్రజల మధ్య సేవ చేశాడు, ఏమాత్రము గౌరవించని ప్రజల మధ్య తాను పనిచేశాడు. దేవుని బిడ్డలారా, నా కొరకు మీరు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. నేను అలాగా ప్రజల మధ్య పనిచేయగలిగితే దేవుడు ఎంతగా తన సేవను ఘనపరచగలడు. మోషేని ఫరోకు దేవునిగా నియమించాడు ఆయన. అది చిన్న విషయం కాదండి, ఎంత గొప్ప మాట. ఒక వ్యక్తిని దేవుడుగా నియమించటం అండి. ప్రియమైన నా స్నేహితులారా, మోషే నిస్వార్థపరుడు. తన తరువాత సేవను తన కుమారులకు అప్పగించలేదు. తన భార్య పాత్ర ఎక్కువగా సేవలో కనపడదు, కుమారుల పాత్ర కూడా కనపడదు. తనకు నమ్మకంగా పరిచర్య చేసిన పరిచారకుడైన యెహోషువ మీద తన చేతులుంచి ప్రార్థన చేశాడు. మన జీవితాల్లో నిస్వార్థమైన భక్తి జీవితం ప్రభు కోరుకుంటున్నాడు. మనమలాగా ప్రతి విషయంలో నిస్వార్థంగా ఆలోచిస్తున్నామా? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎక్కడైనా స్వార్థం ఉన్నదా మనకు? మోషే నిస్వార్థంగా దేవుని రాజ్యం కట్టాడు. అది తలుచుకున్నప్పుడు నా గుండెలు పగిలిపోతాయి. దేవుడేం చెప్పాడో మోషే అదే చేశాడు. నీవు యెహోషువా మీద చేతులుంచి ప్రార్థన చెయ్యి. సంపూర్ణంగా దేవుడు చెప్పిందని చేశాడు. దేవుడు ఏలియాతో చెప్పాడు ఎలీషాకు అభిషేకం చేయమని. ఏలియా ఎలీషా మీద దుప్పటేసేయాడు, కానీ అభిషేకం చేయలే ఆయన. ఏలియా ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు. ఏలియా బయలుదేవతల ముందు దేవుని శక్తిని కురిపించాడు. ఏలియాని దేవదత్తులు ఆహారం తీసుకొచ్చి పోషించినాయి. ఏలియాకి కాకులు ఆహారం తెచ్చి ఇచ్చినాయి. అయితే ఎలీషాకి అభిషేకం చేయలేకపోయాడు. నా ప్రియమైన వారలారా, మోషే హృదయపూర్వకంగా యెహోషువా మీద చేతులుంచి ప్రార్థన చేయగలిగాడు. దేవుని బిడ్డలారా, మీకు ఎన్నో శ్రేష్టమైన అనుభవాలు మీకు ఉండి ఉండొచ్చు. మీరు గొప్ప ప్రార్థనా పరులై కూడా ఉండి ఉండొచ్చు. కానీ నిస్వార్థంగా దేవుని కొరకు బ్రతికే కృప మీకు దొరికిందా? సమయాలు దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా, ప్రవక్తగా బ్రతికాడండి. వాళ్ళమ్మ ఎంతో గొప్ప ప్రార్థనా పరురాలు. షిలోహులో దేవుని మందిరం యొక్క మహిమను నిలబెట్టినవాడు. ప్రత్యక్ష గుడారం దగ్గరికి స్త్రీలు రావడానికి భయపడేటువంటి దినాల్లో సమూయేలు పరిశుద్ధతను షిలోహులో స్థాపించాడని మనం చెప్పొచ్చు. ఏలీ కుమారులు మాంసాపేక్ష కలిగినటువంటి వాళ్ళు, వ్యభిచారపు ఆత్మ కలిగినటువంటి వాళ్ళు. ఆ చరిత్రను సమూయేలు తిరగరాశాడు. షిలోహు మందిరం యొక్క మహిమను నిలబెట్టాడు. సౌలుని దావీదుని అభిషేకించాడు. ఎవరి దగ్గర లంచం తీసుకోకుండా న్యాయాన్ని న్యాయంగా జరుగునట్లుగా చేశాడు. అయితే సమూయేలు తన కుమారుల్ని న్యాయాధిపతులుగా నియమించాడని బైబిల్ చెప్తుంది. నీ పిల్లలు నీలాంటి వారు కాదు, మాకు వాళ్ళు న్యాయాధిపతులుగా వద్దని ప్రజలు సమూయేలును కోరుకున్నారు. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలని వారు అడిగారు సమూయేలుని. నువ్వెంత గొప్ప ప్రవక్తవా నేను అడగడం లేదు, నువ్వెంత న్యాయ సమ్మతంగా ప్రజలకు న్యాయం చేసావో కూడా నేను అడగడం లేదు. నువ్వు గొప్ప ప్రవక్తవు కావచ్చు, రాత్రంతా దేవునికి మొరపెట్టే సమూయేలు లాంటి ఆత్మ కలిగిన వాడివి నువ్వు కావచ్చు. నీకు నాకు ఒక కృప కావాలి సహోదరుడా, అదేంటంటే నిస్వార్థంగా ప్రభు కొరకు జీవించే కృప. అది మోషేలో దేవుడు చూచాడు. ఫరోకు దేవునిగా నియమించాడు. మోషే దేవుని మహిమను దొంగిలించేవాడు కాదు. మానవ సంబంధమైన స్వభావం ఎటువంటిదంటే, హెచ్చింపబడిన తర్వాత ఏ స్థానం నుంచి వచ్చామో ఆ స్థానాన్ని మర్చిపోతాం. ఎవరైతే మనల్ని హెచ్చించారో వారికే మనం టోపీ పెడతాం. ఉదాహరణకు, సేవకుడు ఒక వ్యక్తిని పరిచారకుడిగా మంచి ట్రైనింగ్ ఇస్తాడు. అతన్ని సండే స్కూల్ మినిస్ట్రీలో వాడతారు. ఆ పాటలు పాడిస్తారు ఆరాధనలో. సంఘాలు అప్పగించి వాక్యం చెప్పిస్తారు. ఇవన్నీ ఒక వ్యక్తి నేర్చుకున్న తర్వాత ఏ సేవకుడైతే తనను అలాగ ప్రోత్సహించి ముందుకు నడిపించాడో, ఆ సేవకుడి దగ్గర నుంచే ఆత్మలు తీసుకొని వేరే పక్కన ఇంకో సంఘం పెడతారు. స్నేహితులారా, మోషేలో ఇటువంటి ఆత్మ లేదని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడే మోషేకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇశ్రాయేలీలు వారు లోబడరు మోషే, వారిని నాశనం చేస్తాను మోషే, నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను. మోషే ఏమన్నాడండి, నువ్వు అలా చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? వారి దేవుడు ఇశ్రాయేలీని ఐగుప్తు దేశం నుంచి తీసుకెళ్లి అరణ్యంలో చంపేశాడు అనుకుంటారు. దేవా, నేను గొప్ప జనాంగం అవడం నాకు ఇష్టం లేదు, నీ నామం మహిమపరచబడ్డమే నాకు ఇష్టం. ఎవరు అడగగలరండి అలాగా? ఎవరు దేవునికి అలాగా సలహా చెప్పగలరు? దేవుడు మోషే చెప్పిన మాటను విన్నాడు. ఇశ్రాయేలుని నాశనం చేయకుండా ఆగిపోయాడు. ఏమి అత్యున్నతమైన మెట్టు మోషే కలిగి ఉన్నాడు? దేవునికే ఆలోచన చెప్పగలిగే మెట్టు. ప్రభువా, నన్ను గొప్ప జనాంగంగా చేయదు, నీ ప్రజలు ఎదుట నీ నామాన్ని మహిమపరచుకోండి. ప్రభువా, నీ నామాన్ని ఘనపరచుకోండి. మీరు ఈ దినం దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. 40 రాత్రింబగళ్ళు దేవునితో గడిపాడండి. ఆయన ప్రార్థన అంశం ఏంటి? ఇశ్రాయేలీలకు కావలసిన ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు. నా ప్రిలరా సేవకుడా, నీ ఉపవాస దినాలు దేని కొరకు? ప్రజలకు కావలసిన ధర్మశాస్త్రం తీసుకొని రా నువ్వు. సంఘానికి కావలసిన ఉపదేశాన్ని తీసుకొని రా. దేని కొరకు మనం ఈ దినాల్లో ప్రయాసపడుతున్నాం? మోషే యొక్క పరిచర్య చాలా గొప్పది. యేసు ప్రభు రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు మోషే ఏలియాలు వచ్చి యేసు ప్రభుతో రాబోయే నిర్గమమును గురించి మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభును బలపరచడానికి మోషే దేవుని చేత వాడబడ్డాడు. ఆయన సేవ భూమి మీద అయిపోయిందండి. నాలాంటి ప్రవక్త మీలో ఒకడు పుడతాడని ముందుగా ప్రవచనం చెప్పినవాడు. రూపాంతర కొండ మీద ఆయనకి ఇంకా సేవ చేయవలసిన అవసరం ఉంది. మీరు నిస్వార్థంగా ప్రభుని సేవించండి, మీ సేవ ముగించబడదు. రూపాంతర కొండ మీద మీ సేవ ఉంది. ఇంకా రాబోయే తరాలు రక్షణ పొందే నిమిత్తమై యేసు ప్రభుని బలపరచడానికి దేవుడు మోషేను వాడుకున్నాడు. నీవెరగని సేవ దేవుడు నీ కొరకు దాచిపెడతాడు. ఆ సేవ నీకు గ్రహింపు కాకపోవచ్చు, అది నీ కనులకు కనబడకపోవచ్చు, ఈ ధర్మ ప్రజలు దాన్ని చూడకపోవచ్చు. ఐగుప్తు దేశాన్ని ఆయన ప్రేమించలేదు, వాగ్దాన దేశాన్ని ఆయన ప్రేమించాడు. దేవుని మాట ఎలా తీసుకున్నాడు మోషే? మోషే నువ్వు కానాను చేరవు, నువ్వు కానాను చూస్తావంతే. దేవుని మాటకు మోషే అంగీకరించాడు. ఏ ప్రజల కొరకైతే ఐగుప్తు సుఖభోగాలను వదిలిపెట్టాడో, ఏ ప్రజలైతే అధికంగా ప్రేమించాడో, ఏ ప్రజల కొరకైతే నిస్వార్థంగా పనిచేశాడో, నా ప్రియమైన స్నేహితులారా, ఆ ప్రజల దగ్గరే కాని మాట పలికాడు. దేవుడు మోషేతో అంటాడు, నువ్వు కానాను చేరవు. దేవుడిని బతిమలాడుతున్నాడు మోషే. దేవుడు అంటాడు మోషేతో, ఇక మీదటి నువ్వు ఆ విషయం అడగొద్దు, నువ్వు ఇంకా విషయం ఎత్తొద్దు. ఒకవేళ దేవుడు నీతో అలా చెప్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? మీకు ఒక విషయం చెప్తాను, ఐగుప్తు సకల విద్యలను మోషే అభ్యసించాడండి, కానీ దేవుడు గొర్రెలు కాపించాడు మోషే చేత. మోషే అక్కడ బాధపడినట్లు దేవుని వాక్యంలో రాయబడలేదు. మోషే గొర్రెలు కాస్తే అక్కడ నష్టం జరగలేదండి. మోషే 40 సంవత్సరాలు తన మామ యొక్క గొర్రెలను కాచాడు. యాకోబు కూడా 20 సంవత్సరాలు తన మామ యొక్క గొర్రెలను కాచాడు. పగలు ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోయానని యాకోబు తన మామయ్య అయిన లాబానుతో చెప్పడాన్ని మనం చూస్తాం. దుష్టమృగాలు వచ్చి మందను చీలిస్తే ఆ నష్టాన్ని నేనే పెట్టుకున్నానంటాడు యాకోబు. మరి మోషే మందను కాసినప్పుడు దుష్టమృగాలు మందకు నష్టం చేయలేదు, మోషే క్షీణించిపోలేదు. యాకోబులాగా ఏ రకమైన సంతతిని పుట్టించాలో ఆ రకమైన సంతతిని మోషే పుట్టించలేదు. మోషే నమ్మకంగా తన మామ దగ్గర పనిచేశాడు. ఇప్పుడు దేవుని సేవలో కూడా ఆ నమ్మకంగా మోషే పనిచేశాడు. మోషే గొర్రెలు కాచినప్పుడు నష్టం జరగలేదని మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత ప్రేమించాడో ప్రజల్ని ఆ దైవజనుడు. ఇప్పుడు దేవుడు మోషేని మోయాబులో చనిపోయేటట్లు దేవుడు అనుమతించాడు. మన ద్వితీయోపదేశకాండం చివరిలోకి వచ్చినప్పుడు ఆ విషయాలు మనకు కనబడతాయి. దేవా, నేనేంటి మోయాబులో చనిపోవాల్సి వచ్చింది? మోయాబీలు 10 ధర్మల వరకు యెహోవా సర్వ సమాజంలో చేరకూడదు కదా, నేనేంటి ఇక్కడ ఉండవలసి వచ్చింది? మోషే జీవితంలో ఆ ప్రశ్న లేదు. గొర్రెలు గాయవలసి వచ్చిన ప్రశ్న లేదు. ఇశ్రాయేలీలు ఎదురు మాట్లాడుతున్నప్పుడు ప్రశ్న లేదు. తన జీవితంలో దేవుణ్ణి ప్రశ్నించే ఆ మనసు మోషేకి లేదు. ప్రియులారా, నా ప్రియమైన స్నేహితులారా, మోషే యొక్క మరణం మోయాబీల శాపాన్ని విరిచివేసింది. మీరు మర్చిపోకండి, మోయాబీరాలైన రూతుని దేవుడు అక్కడి నుంచి లేపాడు. మీరు ఆ విషయం మీద మనసు పెట్టాలని కోరుకుంటున్నాను. మన దృష్టిలో చైనా ఒక శాపగ్రస్తమైన దేశంగా కనబడచ్చు, పాకిస్తాన్ ఒక దేవునికి వ్యతిరేకమైన దేశంగా మీకు కనబడచ్చు. నేను విశ్వాసంతో నేను మీకు ఈ మాట చెప్తున్నాను, ఒకవేళ మనం చైనాకి వెళ్ళి మిషనరీగా అక్కడ చనిపోయినట్లయితే చైనాలో నుంచి దేవుడు రూతు లాంటి వారిని లేపగలడు. మనం దేవుని చిత్తానికి లోబడ్డమే గొప్ప ఆశీర్వాదం. తోమా మన దేశంలో మరణించకపోయినట్లయితే భారతదేశంలో ఈ క్రైస్తవ్యాన్ని మనం చూడగలమా? ఇన్ని మందిరాలు మనం చూడగలమా? ఇంతమంది సేవకులను మనం చూడగలమా? నా ప్రియమైన వారులారా, ఈ దినం దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. దేవుడు మోషేని ఫరోకి దేవునిగా నియమించాడు. మీరు ఈ విషయం మీద ఒక్కసారి మనసు పెట్టండి. ఆయన నామం పేరిట గిన్నెడు నీళ్ళిచ్చిన ఆయన మరిచిపోనని మన ప్రభువు సెలవిచ్చాడు. నీవు దేవుని కొరకు చేసింది మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. నిన్ను ఎన్నడూ సిగ్గుకి అవమానానికి ఆయన అప్పగించడు. నువ్వు మొట్టమొదట ఆత్మ సంబంధంగా ప్రజురులే జీవితాన్ని చెయ్యి. నా ప్రిలారా, భక్తి జీవితం మీద మీరు మనసు పెట్టండి. మోషే ప్రజల కొరకైన భారాన్ని కలిగి ఉన్న తర్వాత దేవుడు మోషేని ఫరోకి దేవునిగా నియమించాడు. నేను చదువుకున్నాను కానీ గొర్రెలుగా ఇవ్వాల్సి వచ్చింది అని బాధపడకుండా ఉన్న తర్వాత దేవుడు ఫరోకి దేవునిగా నియమించాడు. మోషేలో దేవుని కొరకైన ఆశలు చచ్చిపోలేదు. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ తాను అనుకున్న దానికి జరిగేదానికి పొంతనే లేదు. నా ప్రిలరా, దేవుడు ఇదను నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రపంచం మన ముందున్నది, మనకు సువార్త అందించబడింది. ఒకప్పుడు యూరోప్ నుంచి భారతదేశానికి సువార్త వచ్చింది. ఇప్పుడు మనం సువార్తను ఇక్కడి నుంచి ప్రపంచానికి తీసుకెళ్ళాలి. దేవుని వాక్కు నిన్ను రేపుతూ ఉండగా ఆయన వాక్యాన్ని నువ్వు తీసుకొని వెళ్ళు. ఆయన సన్నిధి దేవుడు నీతో కూడా పంపిస్తాడు. మోషే, నేను నీకు తోడై ఉంటానని ప్రభువు చెప్పాడు. నా సన్నిధి నీతో కూడా వచ్చిద్దని చెప్పాడు. నేను ఒక మనుషునితో మాట్లాడినట్లు నేను మోషేతో మాట్లాడతానని ఆయన చెప్పాడు. మోషే జీవితంలో ఇంకో గొప్ప లక్షణం ఉంది ప్రిలరా. ఇశ్రాయేలీలందరూ సర్వ సమాజం అంతా మోషేకి వ్యతిరేకంగా లేచినప్పుడు ఆయన మాట్లాడి సమస్యను పరిష్కరించాలని అనుకోడు. మోషే దేవుని ఎదుట సాగిల పడుతూ ఉన్నాడు. అవును, నువ్వు చదువు వాక్యాన్ని, నీకు అర్థమవుతుంది. మోషే 12 మంది వేగులు వారిని కానాన్ దేశానికి పంపించినప్పుడు 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు, 2 మంచి సమాచారం తీసుకొచ్చారు. ఈ 10 మంది తీసుకొచ్చిన సమాచారం ఇశ్రాయేలీలు విని మోషే మీద తిరుగుబాటు చేశారు. ఐగుప్తులో సమాధులు లేవని నువ్వు ఇక్కడికి తెచ్చావా మమ్మల్ని? మేము ఒక నాయకుడిని నియమించుకొని తిరిగి మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం. మోషే దేవుని సన్నిధిలో సాగిల పడతా ఉన్నాడు. నువ్వు మాకు అక్కర్లేదని చెప్పారు వాళ్ళు. నీ బోధ అక్కర్లేదు, నువ్వు మాకు అక్కర్లేదు. మోషే దేవుని సన్నిధిలో సాగిల పడ్డాడు. పిల్లరా, సేవకుడా, నేను నీకు చెప్పగలిగేంత మాత్రపడి నేను కాను, కానీ దేవుని ప్రేరేపడతో మీకు ఈ మాట చెప్తున్నాను. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. మీ సమస్యలను ఆయన పరిష్కరిస్తాడు. మీరు పరిష్కరించాలనుకోకండి, మీరు ముందుకు సాగండి. ఎర్ర సముద్రం పాయలైపోద్ది, మేఘం మీ మీద ఆవరిస్తుంది. నడవండి మీరు దేవుని కోసం. మీరు దేవుని బిడ్డలతో కలిసి నడవండి. అపవాది స్వరాలకు మీరు భయపడద్దు, అపవాది ఎత్తులకు మీరు భయపడద్దు. దేవుని యొక్క సర్వశక్తిని యొక్క సన్నిధి మీతో కూడా వస్తుంది. సేవకుడా, నిన్ను సిగ్గుకి అవమానానికి ఆయన అప్పగించడు. ఏ పరిస్థితుల్లో ఆయన నీకు జయమిచ్చి నేను నడిపిస్తాడు. నువ్వు పట్టుకున్న ప్రతి దానిలో ప్రభువు నీకు జయమిస్తాడు. దేవుని యొక్క ఆత్మ ఈ పది దినం నిన్ను ఆవరిస్తూ ఉండగా నిన్ను నీవు ప్రభువుకి అప్పగించుకో. వెనుకున్న వాటిని మరిచిన పౌలు వలె ముందుకెళ్ళిపో. నిందలు అవమానాలు వెనుకకు పడేశాయి. మోషే కంటే నీకెక్కువేమి రాలేదు, యోబు కంటే నీకెక్కువేమి రాలేదు, పౌలు కంటే నీకెక్కువేమి రాలేదు. వారు దేవుని సేవలు వెళ్ళిపోయారు ప్రిలారా. అదే దేవుడు నీతో కూడా ఉండి నడిపించగలడు. నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను, మీరు నిజముగా దేవుని పరిచేయాలనుకుంటే ఆయన నీకు విస్తారమైన మనుషులను ప్రభు నీకు ఇస్తాడు, విస్తారమైన ధనాన్ని ప్రభు నీకు ఇస్తాడు, ఈ లోకంలో ఎవరివని ఘనతను ప్రభు నీకు ఇస్తాడు. మోషేకి ఇచ్చాడు ప్రిల్లరా, నీకు కూడా ఇవ్వగలిగిన సమర్థుడైన. ఈ దినం ప్రభుకు అప్పగించుకున్నావా? మీరు లేచి నిలబడినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. మోషేని హెచ్చించిన దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చించగలడు. నీవేనా సర్వము ప్రభు అని ప్రభుతో చెప్పగలవా? దేవా, నా జీవితం నీకు పునరంకితమని చెప్పగలవా? నిస్వార్థమైన జీవితం చేయటం నాకు నేర్పునాయనా. 40 రాత్రి మగళ్ళు నీతో గడిపిన మోషేవలె నన్ను కూడా చేయవా. ఏ విషయం కొరకు బాధపడని మోషేవలె నన్ను చేయవా. దేవా, నా చేతులు ఏది చేసినా నష్టమే కనపడుతుంది నాయన నాకు. 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తే అందులో నష్టం లేదు నాయన. మోషేకి ఇస్రాయల్ కొరకు భారం తప్ప ఇంకేమి లేదయ్యా. 40 సంవత్సరాలు రాత్రి మగళ్ళు నడిచాడే ప్రభువా, నన్ను గొప్ప జనాంగంగా చేయొద్దని నిన్ను వేడుకున్నాడే దేవా. నాకు కూడా దీని మనసు దయచేయరా. నాకు వెండి బంగారం అక్కర్లేదు. ఈ ప్రపంచాన్ని నీ చేతుల్లో పెట్టగలిగిన కృప నాకివ్వు ప్రభువా. నేను బలహీనుణ్ణి ప్రభువా, నాకు శక్తి లేదు. నీ కృప నన్ను బలపరిస్తే నీ చేయగలను. నీ కృప నా మీద నిలుపు ప్రభువా. ఒక్క అవకాశం నాకివ్వు నీ పని చేయడానికి, ప్రపంచాన్ని నీ కొరకు పట్టుకోవడానికి, సువార్త అందరి దేశాలకు సువార్త తీసుకెళ్ళడానికి. దేవా, నాకు ఒక అవకాశం ఇవ్వవా. దేవా, నాకు ఒక తరుణం ఇవ్వవా. ఆత్మల కొరకైన భారాన్ని మీరు నాకు దయచేయండి. రాత్రి మగళ్ళు ప్రార్థన చేసే ఆత్మ నాకు. మేము భూమి మీద మాత్రమే సేవ చేసి ముగించకూడదు. మేము రూపాంతర కొండ మీద కూడా మేము సేవ చేయాలి. దేవా, కంటి చూపు ఆయనకు తగ్గలేదు, కాలి సత్తువు ఆయనకు తగ్గలేదు. ఆయన సేవను ఆయన ముగించలేదు, నువ్వు ముగించావు ప్రభువా. ఏలేవలే నా ప్రాణాన్ని తీసుకోమనే బుద్ధిహీనమైన ప్రార్థనలు మమ్మల్ని చేయనీయద్దు. మీరు మా సేవను ముగించాలి. ప్రవక్తలందరి మీద నిలిపిన కృప మా మీద నిలపండి. బైబిల్లో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో ఆ ప్రవక్తలందరికీ నువ్వు ఎంత కృపించావో ఆ కృప నా మీద నిలపండి నాయన. నాకు కృప కావాలయ్యా, నాకు కృప కావాలయ్యా ప్రభువా, నాకు కృప కావాలి. నిన్ను సంతోషపెట్టాలి నాయన. నన్ను గొప్ప ఉద్దేశంతో మీరు పిలుచుకున్నారు. ఫరోకి దేవునిగా నేను నిన్ను నియమించానని మీరు చెప్పారు. నువ్వు నియమించావు ప్రభువా. నీవిచ్చిన కృపకై నీకు స్తోత్రం. ఈ సభలను మీరు ఆశీర్వదించండి. వాక్య విన్నని ప్రజలను మోసేలాంటి వారిగా, నాయకులుగా వీరిని చేయండి. దీనులుగా వీరిని చేయండి. దీనత్వం నేర్చుకోవడానికి సహాయం చేయండి. నీ ఎదుట సాగిలపడ్డానికి కృపనివ్వండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క నేనే సహవాసం సదాకాలం మనందరికీ తోడయిండి నడిపించును గాక. ఆమేన్.